So, by the mercy of Srila Radha Govindji and Srila Prabhupada and all the Vaishnavas, again we have His Grace Krishna Smaran Prabhu amidst us. For the last so many years, Prabhuji regularly, whenever he visits India, is coming to Tirupati, not missing, issuing special message to us, coming here and delivering such nice classes to help us out in the spiritual life. Again, he's here with us. I'm extremely happy and all the devotees are happy and we are just waiting for this moment and to be with him and to hear from him and take his association. So, Shravanam is the most important thing. Without Shravanam, there's nothing we can achieve in Krishna consciousness. As Lord says to Yajnapatnis and Srimad Bhagavatam, the Brahmana's wives, when they want to be with the Lord, Lord said, there's no point. You just go back. What you're doing there in your villages, just hearing about me, discussing about me, my deity form worship, that's enough action. Just being with me is not going to help you. So, it's so important to hear from nice, wonderful devotees like Krishna Smaran Prabhu to advance in our consciousness, to elevate our consciousness, to evolve in Krishna consciousness. I'm very, very thankful to Krishna Smaran Prabhu. Again and again, he's coming and showing a special mercy on us.
Prabhu, ikkada vachinandaku chala santosham undi. Meemu Radha Govinda Prabhupada varu bhaktulandari yokka krupa valla ikkadiki Bharatadeshaniki vachina prasari kuda Prabhu ikkadiki raavadam manandaru kuda chakkaga భగవంతుని యొక్క ఈ విషయాలన్నీ కూడా చెప్పడం మన ఆధ్యాత్మిక జీవితం ఉత్తేజపడడం జరుగుతుంది. అందులో ప్రత్యేకించి ఆయన వస్తున్నప్పుడల్లా కూడా అది మనకి పెద్ద సహాయం అవుతుంది. ప్రతిసారి కూడా అసలు ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆయన నుంచి వింటామని చెప్పి అందరం కూడా మనం ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. ఈ సమయం కోసం మనం చాలా ఆశతో ఎదురు చూస్తాం. నిజానికి ఆయన వచ్చారు, ఆయన నుంచి వినడం అనేది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక జీవితంలో శ్రవణం ముఖ్యం కాబట్టి, శ్రవణం అనేటువంటిది అన్నిటికీ ప్రధానం కాబట్టి మనం ఆయన నుంచి ఇలాంటి మంచి భక్తుల దగ్గర నుంచి మనం శ్రవణం చేయడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితంలో మన అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ భాగవతంలో కృష్ణుడు దేవభక్తులకు చెప్తున్నాడు ఏమనంటే, మీరు నాతో ఉండడం వల్ల ఉపయోగం లేదు, వెనక్కి తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయి మీరు నా యొక్క నామాన్ని రూపాన్ని కీర్తిస్తూ దర్శిస్తూ అక్కడ దాన్ని సేవిస్తూ ఉండడం ద్వారా అది మీకు ప్రయోజనకరం అవుతుంది, కానీ కేవలం నా పక్కన ఉండడం వల్ల నిజమైనటువంటి ప్రయోజనం మీకు అనుకునేటువంటి అవకాశం లేదు, కాబట్టి మీరు వెనక్కి తిరిగి వెళ్లి నా గురించి శ్రవణం చేయండి అని చెప్పి చెప్పాడు. ఆ విధంగా శ్రవణం ముఖ్యం కాబట్టి ఇలాంటి చోట్ల ఇలాంటి భక్తుల దగ్గర మనం శ్రవణం చేయడం వల్ల, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఉండడం వల్ల మనకు నిజమైన మార్పు అనేటువంటి ఏర్పడుతుంది, మనం అభివృద్ధి సాధిస్తాం. నిజంగా వారికి చాలా రుణపడి ఉంటాము. ధన్యవాదాలు
తెలియజేసుకుంటున్నాం.
భారతదేశానికి వచ్చిన ప్రతిసారి కూడాను మర్చిపోకుండా తిరుపతి కూడా ఒకసారి వచ్చి అట్లా చూసి వెళ్ళమని చెప్తున్నా. చూసి వెళ్ళంటే ఇంకా తెలుగులో అట్లా వస్తుంది బ్రో. భారతదేశానికి వచ్చిన ప్రతిసారి కూడా తిరుపతికి వచ్చి తిరుపతి చూసి ఇక్కడ ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళమని
కోరుతున్నా. చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వరూపకదామహం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ స్వరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
More than all of you, the person that benefits by coming here is myself. At least I can honestly say I become more humbled by the wonderful qualities and hospitality that Revati Raman Prabhu offers me. My part is very easy, come here. But he puts his whole heart and soul into being with me for 3 full days. Sometimes he says you should come longer. And I hesitate because I know what will that mean. He would have to spend longer time with me. So I, out of my respect for his time, try to keep my visit short. But I become very deeply moved by the kind of commitment and enormous heart that he has. And I love to be part of that heart that he has. He has given me a special place in his heart. And I feel greatly indebted and welcomed repeatedly. Generally, when you come for the first time, there is a great reception, but then second and third and fourth time, it becomes asymptotically, it goes down, and then after some time, you're just part of the family, nobody cares. But here it's different. In the material circles, that's what happens. Once you know a person, everything becomes very familiar. But when something is so spiritual, the enthusiasm and eagerness with which the devotees receive us here only increases. On our part, of course, I hope we are able to offer something genuine and meaningful to the devotees. I hope I don't become familiar with all of you. And I always remember your kindness with great gratitude and feelings of indebtedness.
చెప్తున్నారు యథార్థంగా అందరికన్నా నేను ఎక్కువ లాభం పొందుతుంటాను ఇక్కడికి వచ్చి, ఎందుకంటే మీ అందరి యొక్క గుణగాలను కానీ పెద్ద ప్రభు యొక్క గౌరవ మర్యాదలు కానీ ఇవన్నీ చూసి నాకు వినయం వస్తుంది. దానివల్ల నేనే ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నాను. వచ్చిన ప్రతిసారి కూడాను ప్రభు ఎంతో ఆదరణతో నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, నాతో పాటుగా 3-4 రోజులు ఇక్కడ ఉండడం, అది నాకు చాలా గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒకసారి నేను అడుగుతారు, ఎక్కువ కాలం మీరు ఉండొచ్చు కదా అని. నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉంటే ఆయన ఎప్పుడు నాతోనే ఉంటారు, ఆ విధంగా ఆయన విలువైన సమయాన్ని నేను ఏదన్నా తీసుకున్నాను అనిపిస్తుంది. నాకు వచ్చినప్పుడల్లా నేను కొద్ది సమయం ఇక్కడ నేను వెచ్చించగలిగి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ ఉన్నంతసేపు కూడా నన్ను ఆయన యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక భాగస్థుడిగా ఆయన హృదయంలో నాకు చోటిచ్చి ఆ విధంగా నన్ను ఇంత ఆదరంతో చూసుకోవడం అనేటువంటిది చాలా రుణపడి ఉంటాను ఆయనకి. ఆయన యొక్క ఆప్యాయత కానీ ఆ ప్రేమపూర్వకమైనటువంటి గౌరవం కానీ నన్ను ఎంతగానో కదిలించి వేసింది. అందువల్ల నేను ఇక్కడికి నేను మళ్లీ మళ్లీ రావడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాదేమో నేను ఊరికి వచ్చేస్తాను ఇక్కడ, కానీ 2-3 రోజులు నాతో ఉండి ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా నాతో పాలు పంచుకుని నన్ను ప్రేరేపించడం అనేది నిజంగా నాకు ఉపయోగకరమైనటువంటి. బయట మనం చూస్తాం కుటుంబ సభ్యులు ఎవరన్నా బయట వాళ్ళు వస్తే మొదటిసారి బాగానే చూసుకుంటారు, మొదటి చుట్టం చూపు, రెండోసారి మూడోసారి నాలుగోసారి తగ్గుతూ వస్తుంది అభిమానం, తర్వాత ఏమి ఉండదు అనమాట. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో అలా ఉండదు. ఇక్కడ మనం నేను ఇక్కడ రెండోసారి మూడోసారి నాలుగోసారి వస్తున్న కొలది నా పట్ల గౌరవ అభిమానాలు అనేవి వాళ్ళకి పెరుగుతున్నాయి, నన్ను మరింత ఆదరంతో ఆహ్వానిస్తున్నారు. నా వైపు నుంచి కూడా నేను నిజాయితీగా ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. వచ్చినప్పుడల్లా భక్తులకు ఉపయోగపడేటువంటిది, అర్థవంతమైనది ఏదైనా ఒకటి ఉపయోగపడే చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. అది నా వైపు నేను చేస్తున్నటువంటిది. కాబట్టి ప్రభుకి నేను చాలా రుణపడి ఉంటాను. ఆయన ఎప్పుడు కూడా తనలో ఒక భాగంగా నన్ను చూసుకుంటున్నందుకు నేను చాలా కృతజ్ఞుడై ఉంటాను.
Although this project is very wonderful and very, very dear to Srila Prabhupada, and there are hundreds of responsibilities that the devotees must be having here, especially just before Janmashtami, for them to dedicate this kind of time to an insignificant person like me, I don't know how to thank you for that. I hope I do justice to the facility that you have provided for me.
ఇక్కడ ఇది ప్రభుపాదుల వారికి ఆశ్రమం వచ్చినటువంటి చక్కటి ప్రణాళిక మందిరము. ఇది జన్మాష్టమి పండుగ అంటే ఇంకా ఎన్నో విధాలైనటువంటి సేవలు, వందలాది సేవలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి ఒక వ్యక్తిని నన్ను గుర్తుంచుకొని నాలాంటి ఒక అల్పుడు కోసం ఈ అవకాశాన్ని ఇచ్చి మీరు మీ సమయాన్ని కేటాయించారు. చాలా రుణపడి ఉంటాను. మీరు కేటాయించిన సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటానని నేను ఆశిస్తున్నాను.
Although I would like to say more, because of our time constraint, we'll go into the discussion of the 9th chapter of Bhagavad Gita, the most confidential knowledge, Rajavidya. This chapter is right in the middle of Bhagavad Gita, particularly the very last verse of this chapter, Manmana Bhava Madbhakta. And just like something very precious is very carefully protected, in the same way this chapter is very carefully protected in the middle of the Bhagavad Gita. The first six and the last six chapters are more like coverings of a jewel box, and the middle six chapters are the jewels inside the box, and the middle two chapters are the most precious jewels, and the middle of these two chapters is the absolutely precious jewel of Bhagavad Gita. So for devotees, this chapter is like an ocean of inspiration, an ocean of confidence giving, an ocean of enthusiasm generator, and an ocean of instructions also. So therefore, although one should study the whole Bhagavad Gita repeatedly, particularly this 9th chapter should be very carefully understood and applied in one's life with great eagerness and enthusiasm.
ikkada inka manaki samaya bhavam valla nenu adhyayam gurinchi maatladte ee 9th adhyayam ee roju manaki avasham unnaru ee 9th adhyayam gurinchi idi bhagavad gita lo madhyalo unnatundi modati aradhyayalu chivara aradhyayalu kudanu bhagavad gita ku పై తొడుగు కింది తొడుగు లాంటివంటే మధ్యలో ఆరాధ్యాలు అత్యంత విలువైనటువంటివి. అసలు ఈ 9th అధ్యాయం చివరి శ్లోకం మన్మనాభవ మద్భక్తం, ఇది చాలా ముఖ్యమైన ఉపదేశాలన్నీ కూడా మనకు చెప్తుంది. పరమ గుహ్య జ్ఞానం అని చెప్పి దీనికి పేరుంది. ఇక్కడ మొదటి ఆరాధ్యాలు చివరి ఆరాధ్యాలు ఒక చక్కటి వజ్రాల పెట్టుకు పై తొడుగు కింది తొడుగు అనుకుంటే, ఈ మధ్యలో ఆరాధ్యాలు ఆ పెట్టులో ఉన్నటువంటి భరిణిలో ఉన్నటువంటి వజ్రాలు లాంటివి. ఈ ఆరిట్లో ఈ రెండు ఉన్నాయి, ఇంకా విలువైనటువంటి వజ్రాలు అవి, చాలా చాలా ముఖ్యమైనటువంటి మొనలు అవి. అవి ఈ 9th అధ్యాయంగా చెప్పబడుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడాను చాలా సావధానంగా దీన్ని చదవాలి. భగవద్గీతను ఎన్నిసార్లు చదవాలని చదువుతున్నాం అంటారు, కానీ 9th అధ్యాయాన్ని మరీ మరీ ఎక్కువసేపు చదవాలి. ఎందుకంటే భక్తులకి ఎంతో స్ఫూర్తినిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది, దృఢనిశ్చయాన్ని పెంచుతుంది, చాలా సూచనలు కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా 9th అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి 9th అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి.
So this chapter, we can look at it in terms of four broad sections. We have only three evenings, so one day we have to do two sections. That'll be tomorrow. Tomorrow we'll cover a fairly large section. So the first section is the first 10 verses. There are two subsections in this, the first 3 verses and then the next 7 verses, 4 to 10. In the first 3 verses, Krishna glorifies pure devotional service and how faith is extremely important for making progress in the path of pure devotional service. Then the next subsection, verses 4 to 10, teaches about Krishna's inconceivable potencies and powers by which he maintains, creates and annihilates this material universe. Why does Krishna speak these verses? Because this will naturally induce great respect and devotion in the heart of anyone who is even slightly pious. So when you hear about the inconceivable qualities of Krishna, the inconceivable ways in which he maintains, creates and annihilates this universe for our benefit, out of his compassion, then we naturally become devoted to Krishna.
ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ మొత్తం తొమ్మిదో అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా చెప్తాము. రేపు రెండు భాగాలు చెప్పుకుందాం, ఎక్కువ భాగం రేపు చెప్తాం, ఈ రోజు ఒక భాగం చెప్పుకుందాం. మిగతాది మనకి ఇచ్చింది మూడు తరగతుల్లో ఈ నాలుగు భాగాలను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ మొదటి భాగం అంటే పది శ్లోకాలు. పది శ్లోకాల్లో మొదటి మూడు శ్లోకాలు ఒక విషయము, మిగతా ఏడు శ్లోకాలు ఒక విషయం. మూడు శ్లోకాలు ఏమిటంటే పవిత్రమైన భక్తి సేవని భగవంతుడు ఎంతగానో కీర్తిస్తూ గొప్పతనం గురించి తెలియజేశారు. మిగతా ఏడు శ్లోకాలు ఏంటంటే భగవంతుడికి అత్యంత శక్తిని గురించి తెలియజేసేటువంటి, ఆయన సృష్టి స్థితి లయ కార్యాలన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నాడు, అవన్నీ కూడా ఆయన ఏ విధంగా అత్యంతమైనటువంటి రీతిలో నిర్వర్తిస్తున్నాడు తెలియజేసేటువంటి. ఎందుకైనా ఏడు శ్లోకాలు భగవంతునికి అత్యంత శక్తి చెప్పవలసి వచ్చిందంటే అది ఒక పుణ్యాత్మను సైతం ఆకర్షిస్తుంది. కాస్తంత శ్రద్ద గౌరవం కలిగిండి, కొంచెం భక్తిభావం కలిగిన వాడు ఎవరైనా సరే ఆ ఏడు శ్లోకాలు విన్నాడంటే వాటి ద్వారా భగవంతునికి అత్యంతమైన శక్తిని, ఆయన అత్యంత గుణగణాలని, ఆయన విశ్వాన్ని ఏ విధంగా సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయింపజేస్తున్నాడు విషయాన్ని తెలుసుకున్నప్పుడు సహజంగా వాళ్ళకి శ్రద్దాభక్తులు అనేటువంటి ఏర్పడతాయి. దానివల్ల ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు ఈ ఉద్దేశం కోసం చెప్పారు.
Then the next five verses, 11 to 15, they speak about the mentality of persons who respect Krishna and those who don't respect Krishna and the respective consequences. Because after hearing the first 10 verses, naturally someone who has got piety in his heart would greatly respect and cultivate love for Krishna. But then one may ask the question, why doesn't everybody develop that? So Krishna answers that some people do not respect me because of that. There's a problem with their hearts. And what is the consequence if you don't respect me? And then what about those who do respect Krishna? And how are they engaged? What is the consequence for them? And what about other persons who don't exactly surrender to Krishna but have some general inclination towards surrendering to the Supreme Being?
ఇంకొక విషయం చెప్పారు ఇంతకుముందు, విశ్వాసం అనేటువంటిది కూడా పెరగడానికి మనకి ముందు పది శ్లోకాలు ఉపయోగపడతాయని చెప్పారు. కాస్తంత శ్రద్ధ కలిగిన వాళ్ళు ఆ ఏడు శ్లోకాలు వినడం వల్ల స్వామి యొక్క విశిష్టమైన లక్షణాలు తెలుసుకోవడం వల్ల విశ్వాసాన్ని పెంచుకుంటారు అన్నారు. తర్వాత చెప్తున్నారు 11 నుంచి 15 శ్లోకాలు అనే వాటి సంగతి ఏమిటి అంటే అవి భగవంతుని గౌరవించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, గౌరవించనటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి తర్వాత కలిగేటువంటి ప్రతిచర్య ఎలా ఉంటుంది. సహజంగా ఎవరైనా సరే మొదటి ఈ 10 శ్లోకాలు చదివిన తర్వాత కాస్తంత పుణ్యాత్ములకి శ్రద్ధ కలిగిన వాళ్ళకి భగవంతుడి గౌరవం ఏర్పడుతుంది, సహజంగానే గౌరవిస్తారు. ఇంత విన్నా కానీ గౌరవించనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకని గౌరవించరు వాళ్ళు భగవంతుణ్ణి? గౌరవించకుండా ఉండడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి ప్రచర్య ఏమిటి? సరే గౌరవిస్తూ ఉన్నవారు ఉన్నారు, వాళ్ళకి జరిగేటువంటి ప్రచర్య ఏమిటి? గౌరవించట్లేదంటే ఎందుకు వాళ్ళు గౌరవించట్లేదు? వాళ్ళ హృదయంలో ఏవో కొన్ని ఉన్నాయి, వాటి వల్ల వాళ్ళు గౌరవించడం లేదు. సరే గౌరవించేటువంటి వాళ్ళు ఏ విధంగా నిమగ్నం అవుతున్నారు భగవంతుని యొక్క సేవలలో? ఈ అంశాలన్నీ కూడా 11 నుంచి 15 శ్లోకాల్లో వస్తాయి.
People who have some inclination to worship the devatas of the universal form or the impersonalists, how they are also worshipping Krishna but in the wrong way, and therefore the results they get are also different. That is discussed.
ఉదాహరణకి 20 శ్లోకాల్లో దేవతలను పూజించే వాళ్ళు, విశ్వరూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు, మాయావదాన్ని నమ్మేటువంటి వాళ్ళు, వీళ్ళందరి గురించి అయితే అవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళంతా కూడాను కృష్ణుని ఏ విధంగా పరోక్ష మార్గంలో పూజిస్తున్నారు అనేటువంటిది అక్కడ చెప్పాడు. మరి వాళ్ళు తాత్కాలికమైన ఫలితాల కోసం నమ్ముకొని వీళ్ళని పూజిస్తున్నారు కాబట్టి, వాళ్ళు తాత్కాలికమైనటువంటి విషయాల కోసం వీళ్ళని పూజిస్తున్నారు కాబట్టి, వీళ్ళు తాత్కాలికం కాబట్టి వచ్చే ఫలితాలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి.
మాయావాదం, ఇంపర్సనల్స్, దే ఆర్ నాట్ ది సేమ్.
నిరాకారవాదులు, నిరాకారవాదులు ఆ విశ్వరూపాన్ని నమ్మేవాళ్లు దేవతలను ఆరాధించేవాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా ఏ విధంగా భగవంతుని పరోక్షంగా పూజిస్తున్నారు అనేది 16-20 శ్లోకాల్లో ఉంది.
Then the last section, the most packed section of this chapter, discusses the glories of Bhakti Yoga and Krishna's unique reciprocation with the devotees, particularly verses 29 to 34. Krishna speaks how he reciprocates with his devotees.
తర్వాత ఇక 25 శ్లోకం తర్వాత నుంచి ఇంకా అవన్నీ కూడాను భక్తి యోగం యొక్క విశిష్టతని గొప్పతనాన్ని చెప్తూ భక్తుల విషయంలో భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడనే అంశాలన్నీ కూడా చెప్పాయి. అందులో ప్రత్యేకించి 29 శ్లోకం నుంచి 34 శ్లోకం వరకు అవన్నీ కూడా ఏమిటంటే భగవంతుడు ఎట్లా తన భక్తులతో ప్రతిస్పందిస్తాడనేది మొత్తం ఉందన్నమాట.
ఇన్ ది ఫస్ట్ 6 చాప్టర్స్, పర్టికులర్లీ చాప్టర్స్ 2-6, కృష్ణ స్పీక్స్ ఆఫ్ ద స్వరూప ఆఫ్ ది జీవాత్మ. ఇన్ అదర్ వర్డ్స్, హౌ ద జీవాత్మ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ, దట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ నాలెడ్జ్. ది అదర్ పార్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ హౌ హీ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ ద సుప్రీం లార్డ్, హౌ హీ ఇస్ అన్ ఇంటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ హిస్ స్వరూప. పార్ట్ 1 ఇస్ దట్ హీస్ అ స్పిరిచువల్ బీయింగ్ అండ్ పార్ట్ 2 ఇస్ దట్ హిస్ స్వరూప ఇస్ హీస్ ఇంటర్నల్లీ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. జీవేర్ స్వరూప కృష్ణ నిత్యదాస్. సో out of many millions of people, hardly anyone will understand even this much. So this is called confidential knowledge. It's secret. For anyone who has a totally materialistic approach towards life, even understanding that he is a spiritual being would be almost impossible. So to get a knowledge of our own Swarupa as an eternal servant of Krishna, that itself is a major achievement. Understanding the Swarupa of the Atma, that he is Nitya, eternal, he is full of knowledge, he is full of bliss, he has no hunger, no thirst, no old age, no disease, and how he is meant to serve the Supreme, as a part and parcel of the Supreme. This knowledge is called confidential knowledge.
Gideon Siptunarante Mudata Aradhyalu, Pratyekin Sirindu Adhyalu Nisha Aradhyamarukku. ఇవన్నీ కూడా జీవుని యొక్క విషయం గురించి చెప్తున్నాయి, జీవుని యొక్క స్వరూపం గురించి చెప్తున్నాయి. జీవుని స్వరూపం అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి, అది రెండు దశల్లో అర్థం చేసుకోవాలి. ఒక దశ ఏంటంటే జీవుడి శరీరం కన్నా భిన్నమైన వాడు, రెండవ దశ ఏమిటంటే జీవుడు పూర్తిగా భగవంతుని మీద ఆధారపడిన వాడు, కృష్ణుడి యొక్క శాశ్వతమైనటువంటి సేవకుడు జీవర స్వరూప ప్రకారంగా. ఈ రెండు అంశాలను అర్థం చేసుకుంటే జీవుని యొక్క స్వరూపం అనేటువంటిది వెల్లడవుతుంది. మొదటి ఆరు అధ్యాయాల్లో ఈ విషయమే ప్రత్యేకించి చక్కగా వర్ణించబడింది. ఏమిటది, జీవుడు నిత్యుడని చెప్పి అదేవిధంగా సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడని, సంపూర్ణమైనటువంటి ఆనందం కలిగిన వాడని, ఆకలి దప్పికలు లేనివాడని, జన్మ మృత్యువులు లేనివాడని, జరవ్యాధులు లేనివాడని, ఇవంతా కూడా అందులో చెప్పారు. ఇది ఎవరికి కలుగుతుందంటే వేల కొలది మనుషులలో ఒకరికే కలుగుతుందంట. ఇప్పుడు ఎంతోమంది భౌతికమైన జీవితాన్ని చరమగమ్యంగా ఆశ్రయించినటువంటి వాళ్ళకి నేను శరీరం కాదు, శరీరంలో నుంచి జీవుణ్ణి, కృష్ణుడికి శాశ్వతమైన సేవకుడిని అర్థం చేసుకోవడమే అది పెద్ద విజయం వాళ్ళకి. అందుకనే ఉన్నారు ఇక్కడ. ఆ విధంగా అర్థం చేసుకోవడం కూడా అది చాలా పెద్ద ఘన విజయం కాబట్టి అది గుహ్య జ్ఞానము అని చెప్పి అన్నారు.
సో మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఎనిటీస్, కండిషన్ లివింగ్ ఎనిటీస్, మోస్ట్ మీన్స్ 99.99%, దే ఆర్ అండర్ ద ఇల్యూషన్ ఆఫ్ దేర్ బీయింగ్ ద ఫుల్ డూవర్. దట్ మీన్స్ దే ఆర్ ఇండిపెండెంట్లీ ద డూవర్, అహంకార విమూఢాత్మ. And therefore, although they may theoretically understand that they are Atma, they don't realize their Atma position. They are not aware of that position as a servant of Krishna. So that is why it's confidential. Otherwise, after hearing one lecture, confidentiality on the Atma should be finished. To become aware of your position as Jivatma, as an eternal servant of Krishna, it takes a lot of mercy. It is not enough to just speculate about it or read books on it. It requires a lot of hearing to purify our consciousness and to understand that I am not the doer. Neither is Krishna fully responsible for putting us through karmic reactions. How the modes of nature are carrying out the actions according to the karma of the living entity under the superintendence of the Supreme Lord. This knowledge is confidential knowledge.
Gurudev Chepparu ante జీవుడికి సంబంధించినటువంటి జ్ఞానం గుహ్య జ్ఞానం అన్నారు. ఏమిటా గుహ్య జ్ఞానం అంటే, మామూలుగా 99.9 వరకు చూసుకుంటే శాతం జనాభా అంతా కూడా నేనే చేసేవాడిని, నేనే కర్తని అనే అహంకారి మూఢత్వం భావమే ఉంటుంది. సిద్ధాంత రీతిగా నేను శరీరం కాదు ఆత్మని చెప్పి అర్థం చేసుకున్నా గానీ ఇంకా అందులో సాక్షాత్కారం అనేటువంటిది రాదు. ఎందుకు ఏమి రాదు సాక్షాత్కారం? నేను కృష్ణుడికి శాశ్వతమైన సేవకుడిని ఏ విధంగా అయ్యాను అనేది రాదు. నేను శరీరం కాదు ఆత్మని చెప్పి తెలుసుకున్నా గానీ సిద్ధాంత రీతిగా నిజమైనటువంటి ఆత్మస్వరూపం సేవకుడు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేనే చేస్తున్నానటువంటి కర్తృత్వ భావన అనేటువంటిది ఉండడం వల్ల ఇది మనకి రాదనమాట. అది చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఎందుకంటే ఇదే కనుక లేకపోతే ఇక్కడ గుహ్య జ్ఞానాన్ని వాడాల్సిన అవసరమే లేదు. ఏముంది, ఒక ఉపన్యాసం ఉంటే అర్థమైపోయింది సిద్ధాంత రీతిగా నేను శరీరంగా ఆత్మ అని. ఇంకా దాని గుహ్యం ఎందుకు? రహస్యం విడిపోయింది కదా. కానీ విన్నా గానీ దానికి అర్థం చేసుకుని కృష్ణుడికి శాశ్వతమైన సేవకుడు నేను అవగాహన కలిగే దానికి చాలా చైతన్యం మార్పు చెందాలి, దానికి చాలా చాలా శ్రవణం చేయాలి. అందుకనే దాన్ని ఇక్కడ ఆ విధంగా చెప్పడం జరిగింది.
సో వెన్ వన్ ఇస్ విదిన్, హౌ డస్ వన్ కమ్ టు దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్? ఇన్ ద ఫస్ట్ 6th చాప్టర్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నిష్కామ కర్మ యోగ. వెన్ వన్ ఎంగేజెస్ ఇన్ వన్స్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ విదౌట్ అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్ of our duties, then one within that Nishkama Karma Yoga, knowledge is contained. What knowledge? The knowledge of our Swarupa as an eternal servant of Krishna is contained within Nishkama Karma Yoga.
ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఏది ఇక్కడ గుహ్యం అని అంటే, ఇప్పుడు నేను కర్తను కాదు అని చెప్పి అర్థం చేసుకోవాలంటున్నారు, బాగానే ఉంది. అలా అని చెప్పి మనం చేసే పనులంటే కృష్ణుడా నీ బాధ్యుడు అది కూడా కాదు. త్రిగుణాలు అనేటువంటివి మన మీద వర్తిస్తూ జీవుడి యొక్క సంకల్పాన్ని బట్టి భగవంతుని యొక్క అనుమతిని బట్టి త్రిగుణాలు ఇవన్నీ కూడా చేస్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే గుహ్య జ్ఞానం అని చెప్పినారు. సరే దీనికి ప్రారంభం ఏం చెప్తున్నారు? నిష్కామ కర్మయోగం అంటే ఏంటంటే కర్మ చేయాలి, మనం చేసే విధులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ అందులో ఫలితాన్ని ఆశించకుండా ఉండమని చెప్తున్నారు. ఆ విధంగా నిష్కామ కర్మయోగం చేయమని చెప్తుంటే ఇందులో ఒక జ్ఞానం ఉంది. ఏమిటా జ్ఞానము? జీవుడు కృష్ణుడు యొక్క శాశ్వతమైన సేవకుడు అని చెప్పి అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం ఇందులో ఇమిడి ఉంది.
So of course this itself will take a long time, but I'm just condensing quickly so you can get to the middle 6 chapters. Then chapters 7 and 8, they give us knowledge of Krishna's specific opulences, including his Paramatma feature as well as the Brahman feature, because that is stated in the beginning of the 8th chapter, right? Who is Adiyagya? Who is Brahman? So knowledge of Krishna's opulences and the three aspects of Krishna, Bhagavan, Paramatma and Brahman, they are specified in the 7th and 8th chapter. And more detailed knowledge of his opulences are given in the 7th chapter.
7, 8 అధ్యాయాల్లో భగవంతునికి వైభవాల గురించి, భగవంతునికి సంపదల గురించి అన్ని వివరించారు అనమాట. భగవంతునికి వైభవాల గురించి అని అంటే భగవంతునికి వైభవాలు ఆయన యొక్క ఆ పరతత్వం యొక్క వివిధ దశలు ఉన్నాయి కదా, పరబ్రహ్మ పరమాత్మ భగవాన్ అని, ఆ మొత్తం అందరి వైభవాలు కూడా అందులో ఉన్నాయి. ప్రత్యేకించి 7 అధ్యాయంలో భగవంతుని యొక్క వైభవాల గురించి, భగవంతుని యొక్క విభూతుల గురించి ఎక్కువగా అందులో వివరించడం జరిగింది 7 అధ్యాయంలో. ఇదంతా కూడా 7, 8 అధ్యాయాల్లో ఉంది అనమాట.
సో దీస్ 6 చాప్టర్స్ 7-12 దే డిస్కస్ ది స్వరూప ఆఫ్ కృష్ణ. ద ఫస్ట్ 6 చాప్టర్స్ డిస్కస్ ది స్వరూప ఆఫ్ ద జీవ అండ్ ద మిడిల్ 6 చాప్టర్స్ డిస్కస్ ది స్వరూప ఆఫ్ ద సుప్రీం లార్డ్. And the most important feature of that swarupa of a person is his heart. It's not his Mercedes car or, you know, what kind of house he has and what kind of wife he has and so on. But how does he deal with people who are very dear to him? And how does he deal with people who don't consider him very dear? So Krishna explains his own heart in the middle 6 chapters, and particularly in the 9th chapter, how he reciprocates with his devotees in such a personal manner. And therefore, this is the most confidential of all knowledge, because this tells you the heart of Krishna.
Krishnudu yokka hrudayanni telijesedi 9th adhyayam annaru. 1 nunchi 6 adhyayalu jeevudiki swaroopam gurinchi telijesthe, 7 nunchi 12 adhyayalu krishnudiki swaroopam gurinchi telijestunnayata. Swaroopam ante enti? Oka vyakti yokka swaroopam ante enti? Ayana illu kadu, ఆయన తోలేటువంటి మెరిసిటీస్ కారు కాదు, ఆయన భార్య కాదు. మరి ఏమిటి ఒక వ్యక్తి యొక్క స్వరూపం అంటే? అతని హృదయం. అతని హృదయంలో ఏ విషయాలు ఏ భావాలు ఉన్నాయి అది ఆ వ్యక్తి యొక్క స్వరూపం. ఇక్కడ 7-12 అధ్యాయంలో భగవంతుడు తన హృదయం గురించి తెలియజేస్తున్నాడు. ముందున ప్రత్యేకించి 9 అధ్యాయంలో తన హృదయంలో నేను నా భక్తులతో ఏ విధంగా ప్రతిస్పందిస్తాను. ఒక వ్యక్తి స్వరూపం అంటే అదే కదా, నాకు అనుకూలమైనటువంటి నాతో సన్నిహితంగా ఉండే వాళ్ళతో నేను ఎలా ప్రతిస్పందిస్తాను, నాకు ప్రతికూలంగా ఉండే వాళ్ళతో నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తాను, వాళ్ళతో నా హృదయ భావాలు ఏ విధంగా నేను పంచుకుంటాను, ఇదే ఆ వ్యక్తి యొక్క స్వరూపం అంటే. అలా కృష్ణుడు తన యొక్క హృదయాన్ని గురించి 9 అధ్యాయంలో ప్రత్యేకించి చెప్తున్నాడు.
ఫర్ ఎగ్జాంపుల్ we find in the 9th canto Lord Krishna telling Durvasa Muni about Ambarish Maharaj. Sadho hridayam mahyam sadunam hridayam tu aham madan anyatena jananti naham tebhyo managapi. So Krishna is saying that the sadhus I am in their heart and they are in my heart. I don't know anybody but them and they don't know anybody but me.
తొమ్మిదో స్కంధంలో కూడాను అంబరీష్ మహారాజ్ గురించి తెలియజేస్తూ ఇదే విషయాన్ని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఏమంటున్నాడు అంటే దుర్వాసములతో సాధువుల విషయం మాత్రం ఏమిటంటే నేను సాధువుల హృదయంలో ఉంటాను, సాధువులు నా హృదయంలో ఉంటారు. నేను తప్పితే సాధువులకి ఏమీ తెలియదు, సాధువులు తప్పితే నాకు కూడా ఏమీ తెలియదు.
సో వి గోయింగ్ టు గెట్ ఇంటు ది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. కృష్ణ స్పీక్ ఇఫ్ కృష్ణస్ హార్ట్ ఇస్ హిస్ డివోటీ then naturally what is he going to speak in this chapter? His very special reciprocation with his devotee. And that is only disclosed to persons who are free from envy for Krishna and also envy for devotees of Krishna. Because if you are envious of devotees of Krishna, naturally you cannot avoid envy towards Krishna. Generally, when you want to show your enmity towards somebody, you punish whom? Who will you give pain to? Not to that person, but to someone who is very dear to him. This is how Hindi movies have been running for the last 50,000 years. This is the principle. Suppose I want to hurt you, I don't punish you. I punish your wife. I punish your children. I kidnap them. I threaten them. Because I know it will hurt you more. If I punish you, you may be able to tolerate it. So, this is a very old principle.
ఇక్కడ కృష్ణుడు ఆయన తన హృదయాన్ని విశదీకరించి చెప్తున్నాడు కాబట్టి 9 అధ్యాయంలో అది చాలా ముఖ్యమైనటువంటి ఏదైనా చెప్తున్నారు అని అంటే అత్యంత గుహ్యతమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారు ఈ 9 అధ్యాయాన్ని. ఎందుకని చెప్తున్నారంటే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే నీ హృదయంలో విషయాన్ని ఎవరు పుడతావు చెప్పేస్తావా? లేదు కదా. అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తితో, ఏ వ్యక్తి అయితే నీ పట్ల అసూయ లేకుండా ఉంటాడో ఆ వ్యక్తితో నువ్వు చెప్తావు, ఎవరితో పడితే వాళ్ళతో చెప్పం. అందుకని ఇక్కడ ఇదే మొదటి విషయంగా చెప్తూ ఉన్నారు. ఎందుకని అంటే కృష్ణుడి పట్ల అసూయ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కృష్ణ భక్తుల పట్ల అసూయ కలిగి ఉంటే కూడా అది కృష్ణుడి పట్లే వస్తుంది. ఇది సహజం అన్నమాట. కృష్ణుడి భక్తుల పట్ల అసూయ ఉంటే సహజంగానే అసూయ కృష్ణుడి పట్ల చూపిస్తాం. ఇందులో ఇదేం కొత్త విషయం కూడా కాదు. గత 15-20 సంవత్సరాలుగా ఈ చలనచిత్రాలు హిందీ అట్లే కొనసాగుతూ ఉండేది. నీ మీద కక్ష ఉందనుకో, నాకు నిన్ను గనక పగ సాధించాలంటే నీ భార్యని అపహరించడము, నీ బిడ్డల్ని వధించడము, ఏదో ఒకటి చేస్తే నిన్ను వ్యక్తిగతంగా శిక్షిస్తే నువ్వు తట్టుకుంటావేమో, నువ్వు సహించవచ్చు. కానీ నీకు సంబంధించిన వాళ్ళని గనక నిన్ను నొప్పిస్తే అది నీకు భరించలేనటువంటి బాధ కలుగుతుంది అనమాట. పాదసూత్రం అది.
సో రైట్ ఇన్ ద బిగినింగ్ కృష్ణ సేస్ ఇన్ దిస్ చాప్టర్, వి విల్ రీడ్ ద ఫస్ట్ 10 శ్లోకాస్ అండ్ we'll discuss them today in brief, because if I discuss in great detail it will take a long time. Each shloka will take a long time. So 10 verses in about 30 minutes should be possible, just to give you an overview with some depth.
Shri Bhagavan Vacham idam tute guhyatamam pravakshyamyanasuyave jnana vijnana sahitam yajgyatva mokshasheshubhat rajavidya rajaguhyam పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే నిత్య సంసార వర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం తేష్వభస్థితా నచ మస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభిన్నచ భూతస్థో మమాత్మా భూతభావనా యథాకాశో స్థితో నిత్యం వాయుస్సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మస్తాని ఇత్యుపధారయా సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే త్వనస్తాని కల్పాదౌ విశ్వజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విశ్వజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశత్ వశాత్ నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు మయాధిక్షేన ప్రకృతి సూయతే సచరాచరం ఏతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. Translation by Srila Prabhupada.
Jai Srila Prabhupada.
The Supreme Personality of Godhead said, "My dear Arjuna, because you are never envious of me, I shall impart to you this most confidential knowledge and realization, knowing which you shall be relieved of the miseries of material existence."
Sri Krishna Bhagavanudu palikanu, "O Arjuna, neevu naa yadu ennadunu asuya kalavadu kaaranduna ee guhitama gnanamunu mari vijnanamunu neeku teliyajesedunu deeni teliyajesina pimbata భౌతిక స్థితి వలన కలిగిన క్లేశములన్నింటి నుండి నీవు విముక్తుడు కాగలవు.
దిస్ నాలెడ్జ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద మోస్ట్ సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్. ఇట్ ఈస్ ప్యూరెస్ట్ నాలెడ్జ్ అండ్ బికాస్ ఇట్ గివ్స్ డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ద సెల్ఫ్ బై రియలైజేషన్ ఇట్ ఈస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ రిలిజన్. ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఇస్ జాయ్ఫుల్లీ పర్ఫార్మ్డ్.
ఈ జ్ఞానం విద్యలకల రాజు వంటిది మరియు సర్వరహస్యములో పరమరహస్యమైనది. పరమ పవిత్రమైనటువంటి ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానం కలుగజేయుటచే ధర్మం యొక్క పూర్ణత్వమైనది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.
Those who are not faithful in this devotional service cannot attain me, O conqueror of enemies. Therefore, they return to the path of birth and death in this material world.
ఓ శత్రుంజయుడ, ఈ భక్తియుత సేవని శ్రద్ధలేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగం నందలి జనన మరణ మార్గానికి మరలా తిరిగి వచ్చరు.
By me, in my unmanifested form, this entire universe is pervaded. All beings are in me, but I am not in them.
సమస్త జగత్తు అవ్యక్తి రూపంలో నాచి ఆవరించబడి ఉన్నది. జీవులన్నీ నా యందున్నవి కానీ నేను వాని యందులేను.
And yet everything that is created does not rest in me, behold my mystic opulence. Although I am the maintainer of all living entities, and although I am everywhere, I am not a part of this cosmic manifestation, for myself is the very source of creation.
అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంసము, నేను సర్వజీవులను పోషించేవాడును మరియు సర్వత్రా వసించేవాడును అయినను, సర్వసృష్టికి కారణుడైనందున ఈ దృశ్యమాన జగత్తు యందలి భాగమును కాను.
Understand that as the mighty wind blows, blowing everywhere, rests always in the sky, all created beings rest in me.
సర్వత్రా వీచునట్టు ప్రచండ వాయువు సదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉన్నట్లుగా సృజించబడిన సమస్త జీవులు నా యందే స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపు.
O son of Kunti, at the end of the millennium, all material manifestations enter into my nature, and at the beginning of another millennium, by my potency, I create them again.
O Kaunteya, kalpantamuna samasta bhautika srishtulu naa prakruti yandu praveshinchunu. Tadupari kalparamunu nene naa shakti che vaatini tirigi srujinchunu.
The whole cosmic order is under me. Under my will, it is automatically manifested again and again, and under my will, it is annihilated at the end.
Samasta vishwamu na adhinamundu kaladu adi na sankalpam chetane aprayatnamuga marala marala srushinchabaduchu na sankalpam chetane antyam layam ponduchundunu.
Oh Dhananjaya, all this work cannot bind me. I'm ever detached from all these material activities, seated as though neutral.
Oh Dhananjaya, ee karma entu nannu bhannipadu neenu tadasthana vale undi ee bhautika karmalu anninti eda sada aasakti leni vadanai undunu.
This material nature, which is one of my energies, is working under my direction, O Sana Kunti, producing all moving and non-moving beings. Under its rule, this material manifestation is created and annihilated again and again.
O Kauntaya, na shaktulalo okataina bhautika prakruti na adhyakshatanu vartinchu sthavara jangamulanu srushtinchunnadi. Dani niyamanu anusarinchi ee jagat marala marala srushtinchabaduchu layam ponduchunnadi.
So in the first three shlokas, Krishna is teaching us the importance of hearing. When he says, I'm going to speak, that means we have to hear. And we have to hear with a certain quality of the heart. There should be no enviousness.
If there is enviousness in our heart, it will filter out what we hear. In fact, this, you will see that the amount that we can retain from what we hear is not just a function of our memory. It's a function of what we hear itself. Many times we don't hear what is actually being spoken, because there is some envious covering of the message. So certain messages which are asking us to do certain things which we are not ready to do, we won't hear them at all. Things that we like, we hear them very easily. Things which we think that are very difficult, we don't hear them. Things we think that which are very juicy, we hear them. But everything in Bhagavad Gita, every single word in Bhagavad Gita is glorifying only Krishna and bhakti in the ultimate sense. So the reason we are not able to hear with rapt attention is because of the condition of heart. And Krishna is telling Arjuna, I am speaking to you because you are never envious of me. And in the same way, Krishna also tells to Uddhava, Acharyam Mam Vijaniyan, Na Avamanyata Karhichit, Na Martya Suyata, Na Martya Buddhyata Suyata, Sarva Deva Mayo Guru. One should never envy persons who are bringing us closer to Krishna by their own conduct and by their speech. If we become envious of them, that envy will block our ability to hear about Krishna. Because for Krishna, the enviousness towards his devotees is even more serious than enviousness towards him. For example, Duryodhana asks Krishna, I have no enmity towards you, Krishna. What is your problem? Why are you always, you know, making a differentiation between me and the Pandavas? And Krishna replied, you are envious of my devotees, the Pandavas. It is more important for me that you are not envious of them. That is why you are not able to understand anything that I or Vidura or anybody says, because you are envious of the Pandavas. It's very serious. So in the same way, because Krishna has empowered his pure devotees to represent his teachings, when we approach the hearing process without any envy towards such people, then Krishna empowers the hearing process and imparts that knowledge and realization unto our heart directly. Idam tute guhyatamam pravakshami anasuyave jnana vijnana. So, I will give you that knowledge and realization. Yajgyatva mokshase ashubhad, by which you become free from all miseries of material existence. So, this is the key factor in the hearing process. In the Bhagavatam also we hear that paramo nirmasaranam satam. Unless one is free from this enviousness, but how does one become free from enviousness? We are envious. And if you say, it is like saying, I am struggling to control my senses, and Krishna says, control your senses. I am struggling to become free from envy, and Krishna says, be free from envy. How to do that? We have to connect with Krishna's instruction. We have to take that as an order of Krishna. And in a mood of service, accept the order of Krishna, let me not be envious of Krishna. Even if there are envious feelings, let me not act on that envious platform. Because if you are envious of Krishna, then we will find fault with him. This is the immediate consequence of enviousness. We find fault with those of whom we are envious. Because Krishna is going to speak about his glories in this chapter. And if we are envious of Krishna, what are we going to say? He's glorifying himself. Look, although he's the greatest personality and he's supposed to be an acharya should not glorify himself. He should teach by example. And here he is Gita Acharya and he is glorifying himself. So this is not a very good example.
Ukta slogalo Krishna antunnadante nenu ikkada rendu modati moodu slogalo Krishna antunnadante నేనేం చెప్తున్నానంటే అని చెప్పన్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు చక్కగా వినండి అని చెప్పన్నా. కృష్ణుడు చెప్పబోయేటప్పుడు ఆయన ఉంటున్నాడు, మరి వినండి అని వినడానికి కావాల్సిన లక్షణాల గురించి చెప్తున్నాడు. వినడానికి కావాల్సిన లక్షణాలు ఏమిటంటే అసూయ ఉండకూడదు అంటున్నాడు. అసూయ ఉండకుండా ఉంటే మీరు నేను చెప్పేటువంటి సక్రమంగా వినగలుగుతారు అని. మనకి చాలా సార్లు ఏమనుకుంటాం అంటే వినడం అంటే శ్రవణం చేయడం అంటే ఏమనుకుంటాం, అదేదో వినగానే ఏదో బుర్రలో జ్ఞాపక శక్తులు గుర్తుపెట్టుకుని చెప్పడం అని చెప్పి అనుకుంటాం. అట్లా అనుకుంటారు, అది కాదు వినడం అంటే. వినడం అంటే వినడమే. విన్న విషయాన్ని అర్థం చేసుకోవడం, అది వినడం అంటే. బుర్రలోకి జ్ఞాపశక్తి పెట్టుకోవడం కాదు. అందుకని ఏమిటంటే, మనం చాలాసార్లు వినేటప్పుడు మనకి ఆ అసూయ వల్ల ఏమవుతుందంటే అసలు విషయం అందదు, అసలు విషయం అనేటువంటి దూరం అయిపోతుంది. ఒకసారి మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు, కొన్ని సందేశాలు మనల్ని కొన్ని చేయమని కొన్ని చేయకూడదని చెప్తాయి, అది మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ సందేశాలు మనం వినబడవు. ఏవైతే మనకు రసవత్తరమైనటువంటి విషయాలు ఉంటాయో ఆ రసవత్తరమైన విషయాలు మాత్రమే మనం వినగలుగుతాం. ఇది ఒక విషయం. ఇక ఎడితిరిగి భగవద్గీత మొత్తం మీద మనకి విషయాలు ఏంటి మాట్లాడాలి, భగవద్గీత మీద ఏం విషయాలు మాట్లాడాలి, భక్తి గురించి కృష్ణుడి గురించి మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడాల్సింది అది, ఏది పడితే అది కాదు. ఇక్కడ ఈ భక్తి గురించి కృష్ణుడి గురించి మాట్లాడినా గానీ అది మనకి ఎక్కడం లేదు. ఎందుకు ఎక్కడం లేదంటే అసూయ అనేటువంటిది అడ్డంగా పడింది, దానివల్ల ఎక్కడం లేదు. మీరు అందుకనే మనం చూస్తే ఈ అసూయ అనే అడ్డం వలన ఉన్న విషయం సరిగ్గా అందకుండా మనకు దొరకకుండా ఉండిపోతుంది. కృష్ణుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అర్జున నీకు అసూయ లేదు కాబట్టి నా పట్ల నేను చెప్పేటువంటిది నీకు బాగా అర్థమవుతుంది, జాగ్రత్తగా విను. అలానే ఉద్ధుడితో కూడా కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే నిన్ను భక్తిలోకి తీసుకొస్తారో, ఎవరైతే నీకు సాక్షాత్కారాలు ఇప్పిస్తారో, వాళ్లని ఎన్నడూ కూడా వాళ్ల పట్ల అసూయ చూపించొద్దు. ఆ విధంగా అంటే నిన్ను నాకు దగ్గరికి చేర్చే ఆచార్యుల పట్ల నువ్వు అసూయ చూపించొద్దు అంటున్నాడు. ఆ విధంగా భాగవతం మొదట కూడా మనకి నిర్మత్సరాణం సతం అని చెప్పి అసూయ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి భాగవతం అని చెప్పి ఉద్దేశం. ఇవన్నిటి నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే, అసూయ ఉండడం వల్ల కృష్ణోపదేశం అనేటువంటిది మనకు దూరం అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, దుర్యోధనుడు ఆయన ఈ విషయాన్ని కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. కృష్ణ నీకు నాకు మన ఇద్దరికి ఏం, నీ పట్ల అయితే నాకు అసూయ లేదు కదా, ఎందుకు మరి నువ్వు ఈ విధంగా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? మనకి ఇక్కడ అనిపించవచ్చు కృష్ణుడి పట్ల మనకు అసూయ లేదు కదా అంటే, కృష్ణుడికి ముఖ్యమైన అంశం ఏంటంటే తనకన్నా తన భక్తుల పట్ల ఎవడన్నా అసూయ కలిగి ఉంటే అది కృష్ణుడికి పెద్ద విషయం. కృష్ణుడు అప్పుడు అంటున్నాడు అన్నాడు దుర్యోధనుడితో, నా పట్ల నీకు అసూయ లేకపోవచ్చు, పాండవుల పట్ల అసూయ ఉంది కదా, అందువల్లనే నీకు నేను చెప్పేది కానీ విధుడు చెప్పేది కానీ ఎవరు చెప్పింది నీకు నెత్తికి ఎక్కడం లేదు. కారణం ఏంటంటే ఉన్నటువంటి అసూయ మేము ఇచ్చే సందేశాన్ని ఆపేస్తూ ఉంది. కనుక కృష్ణుడు ఇక్కడ ఉపదేశం చేస్తే అసూయ కలిగి ఉండొద్దు. ఇది ఎట్లా ఉందంటే, ఒక పక్క నేను ఇంద్రియాల నిగ్రహించి కూడా చేస్తున్నాను, ఇంకో పక్క ఇంద్రియాలను నిగ్రహించుకొని చెప్తున్నాను. ఓ పక్క అసూయ ఎట్లా అంతరింపు చేసుకోవాలని చెప్పేసి మనం అక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఇంకో పక్క నువ్వు అసూయ లేకుండా ఉండాలని కృష్ణుడు చెప్తున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, కృష్ణుడు చెప్పేటువంటిది ఒక ఆజ్ఞలాగా భావించి సేవకుడు ఏ విధంగా అయితే ఒక ఆజ్ఞను సరిసా వహిస్తాడో పాటిస్తాడో ఆ విధంగా మనం ఏం చేయాలంటే కృష్ణుడు అసూయ కలిగి ఉండొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి నాలో అసూయ ఉంటే కూడా ఆ అసూయ స్థాయిలో వర్తించకుండా ఉంటే చాలు అనేటువంటిది మనం చేసినట్లయితే అది దాని నుంచి బయటపడేటువంటి మార్గం అనమాట. ఇంకొకటి, ఈ విధమైనటువంటిది, ఈ అసూయ అనేటువంటిది మన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందనమాట, సందేశాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సారాంశం మనకు దొరకదు, వాటిని మనం ఆచరించే స్థాయిలోనికి రాలేము. కాబట్టి అసూయ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం దీన్ని దూరంగా పెట్టమని కృష్ణుడు మనకి ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు.
సో వాట్ ఈస్ దట్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఎన్విస్ హార్ట్? వి డోంట్ లైక్ అదర్స్ టు బి హ్యాపీ, పర్టికులర్లీ వి డోంట్ వాంట్ కృష్ణ టు బి హ్యాపీ, వి వాంట్ అవర్ సెల్ఫ్స్ టు బి హ్యాపీ. సో వెన్ వన్ ఇస్ అబ్సెస్డ్ విత్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, హీ బికమ్స్ ఇన్ఫెస్టెడ్ విత్ ద ఫ్రూట్ మెంటాలిటీ. I will do some work and I want to enjoy the results of that. So as long as there is fruity mentality in the heart, that means I want to enjoy the results of my work, there is some enviousness. Krishna was telling Arjuna in the third chapter and the second chapter, please work without a fruity mentality. Durene avaram karma buddhi yoga dhananjaya buddho sharana manvicha kripana phalahetva. Do not do fruity work. Don't do your work expecting that you will get the result which you can enjoy. And now in the ninth chapter, Krishna is saying, you are never envious of me. What does it mean? That means that instruction that Krishna gave Arjuna is for us, not for Arjuna. Because Arjuna is not envious, that means he is free from fruity mentality. Krishna is saying, you are never envious of me. Always free from this. That means he is not working for fruits. His confusion is caused by Krishna for our benefit. So Krishna is recognizing Arjuna's great quality and he is saying, the reason I can freely speak this chapter to you, after verses 1 and 2 of chapter 8, Arjuna has not spoken a word. He is hearing. And Krishna is continuing the 9th chapter. In the whole of 9th chapter, Arjuna doesn't speak a word. Alright? Even in the 10th chapter up to verse number 12, Arjuna doesn't speak a word. So Krishna is so eager to enlighten us through the medium of Arjuna that he is wanting us to understand his true glories. By understanding his true glories, we will naturally develop our love for him. So he is unhesitatingly speaking. But Arjuna can understand all these things right on the battlefield of Kurukshetra because he doesn't have these problems. For us it will take time. And that is made clear in the next verse. It takes time. Process is the same. But for Arjuna, his ignorance was superficial, caused by Krishna, deliberately. Therefore, simply hearing once, he could understand the entire message and realize it and decide to fight on behalf of Krishna. But for us, the process of hearing is the same, although we may have to hear many, many times, because one layer of ignorance goes, another layer of ignorance goes, another layer of ignorance goes, but in the meantime, another layer falls also. So, it's a repeated process of hearing that will completely cleanse us of. In the meantime, there is envy because there is ignorance. So what to do with the enviousness? Don't act on it. Don't act upon it means don't find fault with Krishna or his devotees. And hear without that fault-finding tendency. If you do that, then the process of bhakti works from inside to outside. There is enlightenment of the heart. And the layers of dust that is accumulated over that pure consciousness, it gets dissipated. Just like as soon as the sun comes, it dissipates the fog. In the same way, just as our pure consciousness is awakened from within by the process of hearing from pure devotees, then all the layers of dust that are accumulated within our heart, they get dissipated. So, the process of realization is the same whether it's for Arjuna or for us. It takes us a long time because we have certain untruthfulness of our heart. Srimatam Sakata Krishna, Punya Shravana Kirtana, Vidyantastho Yavadrani, Vidunoti, Surat, Satam. Those are thoroughly honest, but then the process works very, very quickly. Because we maintain some dishonesty. What is the dishonesty? Instead of accepting our own defects, we are finding the defects of others. This is the dishonesty. And as long as we act on the tendency to find the defects of others, even there may not be any defects, the process of hearing will work slowly. The moment we stop the fault-finding tendency and finding the defects in others, then the same process of hearing, which Arjuna used, which we are using, will dissipate all the ignorance immediately.
ఇక్కడ అసూయ కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే ముందు దోషాలు వెతుకుతాం. అతను అసూయ వల్ల వెంటనే వచ్చే గుణం ఏంటంటే దోషం వెతకడం. ఆ వ్యక్తి ఏం చెప్పినా గానీ అది చెప్పే దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయో అతను ఏమేమి దోషాలు చేస్తున్నాడు అని చెప్పి చూస్తాం. దానివల్ల ఏముందంటే వచ్చేటువంటి సారాంశం మనకి రావడం అనేటువంటి ఆగిపోతుంది. అలాంటి దోషాలు ఉంటే కృష్ణుడి పట్ల కూడా ఆ దోషం వెతికే అవకాశం ఉంటుంది. కృష్ణుడి పట్ల అసూయ కలిగి ఉంటే అప్పుడు కృష్ణుడి పట్ల అసూయ కలిగి ఉన్నాడు ఈ అధ్యాయాలను వింటే ఏమనుకుంటాడు, ఇవన్నీ విని చూడు కృష్ణుడు ఆయన గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పుకున్నాడో, పేరు గీతాచార్యుడిగా ఉండి ఆచార్యుడైన వాడు ఎంత వినయంగా ఉండాలి, ఎంత ఉద్దిగ్గా ఉండాలి, అట్లాంటిది ఈయన తన గురించి తను విపరీతంగా కీర్తించుకుంటున్నాడు, ఇది ఒక పద్ధతి అని చెప్పి కృష్ణుడే తప్పు పెడతాం. అసూయ వల్ల వెంటనే వచ్చేటువంటిది ఏంటంటే తప్పులు వెతకడం, దోషాలు ఎంచడం. కాబట్టి అసూయ మనకి పెట్టుకోవద్దని చెప్పి కృష్ణుడు ఇక్కడ పద్ధతిగా తెలియజేస్తున్నాడు. రెండవది అసూయ వల్ల వచ్చేటువంటిది ఏమిటంటే అవతలోడు ఆనందంగా ఉండేది మనకి ఇష్టం లేదు. అవతలోడు నేను ఆనందంగా ఉండాలి కానీ అవతలోడు ఆనందంగా ఉండడం ఎంత మాత్రం ఇష్టం లేదు. దీని ఏమన్నారంటే కామ్య కర్మ అని చెప్పున్నారు. జ్యూరియన హౌరం కర్మ అని కృష్ణుడు ఆ రెండు మూడు అధ్యాయుల్లోనే నిర్దేశించాడు. ఏమని, కామ్య కర్మ నువ్వు చేసిన కర్మలకు ఫలితం కనుక నువ్వు వాసించినట్లయితే దానివల్ల అది అసూయకి ఒక రూపమే నేను అనుభవించాలని చెప్పి కోరుకోవడం, ఆ రకం కామ్య కర్మకి నువ్వు పోవద్దు, చేసేటువంటి కర్మలకు ఫలితాన్ని ఆశించొద్దు అర్జున అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ తొమ్మిదో అధ్యాయంలో ఏమంటాడంటే అర్జున నువ్వు అసూయ కలవాడు కానందున. దీని నుంచి మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే యథార్థంగా కృష్ణుడు విషయంలో అర్జునుడికి ఏ అసూయ లేదు. కృష్ణుడు సంకల్పం చేత ఆ విధమైన స్థితిలో ఆయన ఎందుకు ఉంచబడ్డాడంటే ఆయన ద్వారా మనందరికీ కూడాను ఒక సందేశాన్ని భగవంతుడి వల్ల నిర్ధారించుకున్నాడు కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడే కానీ యథార్థంగా కృష్ణుడి పట్ల అర్జునుడికి ఇసుమంతా కూడా అసూయ లేదనేది ఈ శ్లోకం నుంచి మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక ఈ అర్జునుడి విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆయన మనందరికీ కూడా ఒక బోధన ఇవ్వడం కోసం కృష్ణ సంకల్పం చేత ఆయన ఆ విధంగా అజ్ఞానానికి గురయ్యాడు. కానీ ఆయన అసూయ లేదు కాబట్టి కృష్ణ నుంచి శ్రవణం చేయగానే వినిందంతా వినేసి అప్పుడే మొట్టమొదటి శ్రవణంలోనే అంతా అర్థం చేసుకుని సాక్షాత్కారం పొందేశాడు ఆయన. మన విషయంలో ఏంటంటే మనం శ్రవణం చేస్తూ ఉంటాము కానీ సాక్షాత్కారం మనకు తొందరగా జరగదు, సమయం పడుతుంది, అది తర్వాత శ్లోకంలో ఉంది. ఏంటంటే అర్జునుడికి మనకి పద్ధతి ఒకటే శ్రవణం, సాక్షాత్కారానికి మాత్రం సమయం ఆయనకి మనకి వ్యత్యాసం ఉంది. ఆయనకి అసూయ లేదు కాబట్టి అక్కడే సాక్షాత్కారం అయింది, అర్థం చేసుకున్నాడు. మనకి అసూయ అనేటువంటిది ఒకటి ఉంది, అది అజ్ఞానపురం అనేది ఒకటి ఉంది. శ్రవణం వింటున్న కొలది అజ్ఞానపురం ఒకటి లేచిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి పడుతూ ఉంటాయి కూడా. మళ్ళీ ఇంకో పక్క అజ్ఞానపురం ఉందని బాధ అంటే ఇంకో పక్క అసూయ ఉంది, మరి దాన్ని ఏం చేయాలి? అసూయని ఉన్ని దాన్ని అట్లే ఉండిచ్చి ఆ అసూయ స్థాయిలో మనం ప్రవర్తించకుండా భావం లోపల ఉంటే కూడా అసూయ భావం, ఒక పక్కనే అజ్ఞానాన్ని తీసుకునేందుకు శ్రవణం చేస్తూ ఉంటే అప్పుడు నిదానంగా మనకి సాక్షాత్కారం కలిగే అవకాశం వస్తుంది. అప్పుడు క్రమేపీ ఒక దశకు వచ్చిన తర్వాత మనకి అప్పుడు కృష్ణుడి యొక్క సందేశాలన్నీ కూడా యథార్థంగా సాక్షాత్కారం కలుగుతాయి, దాని నుంచి మనం యథార్థంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకని ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అని అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రవణం అనేటువంటిది మనం బాగా చేస్తూ ఉండాలి. ఆ చేసే సమయంలో అసూయ భావాలు ఏవచ్చినా గానీ వాటిపైన మనం వర్తించకుండా ఉండాలి.
సో ద వర్డ్ జ్ఞాన హియర్ రెఫర్స్ టు భక్తి, బికాస్ జ్ఞాన ఇస్ ద ప్రాసెస్ బై విచ్ యు నో సంథింగ్. అండ్ ఇన్ దిస్ చాప్టర్ కృష్ణ ఇస్ రివీలింగ్ హిజ్ ఓన్ స్వరూప, అండ్ దేర్ఫోర్ దాట్ బై విచ్ యు నో కృష్ణ స్వరూప ఇస్ భక్తి ఓన్లీ. భక్తి అమాం అభిజానాతి యామాని అశ్చాస్మి తత్వత తతో మాన్ తత్వతో జ్ఞాత్వా ఉషతే తద్ అనంతరం. సో ది వర్డ్ జ్ఞాన హియర్ రెఫర్స్ టు భక్తి, ఇట్ డజన్ రెఫర్ టు జస్ట్ ఎంపెరికల్ నాలెడ్జ్ ఆర్ ఈవెన్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆత్మ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. హియర్ ఇట్ రెఫర్స్ టు భక్తి.
ఇక్కడ ఒక విషయం చెప్పారు, ఇంతకుముందు ఒక విషయం కూడా చెప్పారు, ఏమనంటే హృదయం ఎప్పుడైతే శ్రవణం చేత శుద్ధిపడుతుంది అప్పుడు సహజంగా సాక్షాత్కారాన్ని కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు సూర్యుడు రాగానే ఏమవుతుందంటే పొగమంచు అంతా విడిపోతుంది ఎక్కడిదక్కడ. ఆ విధంగా మనకి ఎప్పుడైతే శ్రవణం వల్ల మొత్తం అంతరంగం శుద్ధిపడుతుందో సాక్షాత్కారం అనేటువంటి శ్రవణం ద్వారా వెంటనే కలుగుతుంది అన్నమాట. ఈ విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భక్తి అన్నారు, ఇక్కడ జ్ఞానం అనే పదం ఉపయోగించారు కానీ అది భక్తికే వర్తిస్తుంది. జ్ఞానం అంటే ఇక్కడ ఏదో సిద్ధాంత జ్ఞానం కాదు, కల్పనా జ్ఞానం కాదు, అదేవిధంగా ఏదో ఇంకా ఇతరత్ర ఆత్మ జ్ఞానం కూడా కాదు ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడి యొక్క స్వరూపం ఈ అధ్యాయంలో తెలుస్తుంది, స్వరూపానికి సంబంధించేటువంటి స్వరూపాన్ని తెలుసుకునే పద్ధతిని తెలియజేస్తుంది జ్ఞానము. మరి స్వరూపాన్ని తెలియజేసే పద్ధతి అంటే అది భక్తే, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం భక్తి అన్నమాట.
And vijnana refers to the realization of Krishna's nama roopa guna leela.
Vijnana ante emitante krishnudi ka nama roopa guna leela yokka sakshatkar.
So if one realizes Krishna's nama roopa guna leela, he becomes completely free from all inauspicious things of the heart. Yashasti bhaktir bhagavat yakinchana sarve gunestatra samasatesura harava bhakta sukuto mahatguna manorathena asati dhavato vahihi. He has nothing inauspicious in his life once he has realized this the transcendental nama rupa guna leela of the Lord.
Bhagavantunika nama rupa guna leela oka sari bhagavantunika nama rupa guna leela oka sari sakshatkaram kaligindante jeevitalo anni vidhalaina ashubhalu kuda poorthiga tolagipothayi. Ee sesthu bhakti anetunna shlokam prakaranga athalo anni sadgunalu erpadadam chetha anni durgunalu anni ashubhalu kuda poorthiga pothayi.
The next verse, rajavidya rajaguhyam పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ శ్లోక. రాజవిద్య మీన్స్ ద కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. రాజవిద్య ఇట్స్ విద్యారాజ్ యాక్చువల్లీ అండ్ గుహ్యరాజ్, బట్ ఇన్ పోయెటిక్ ఫామ్ ఇట్ ఇస్ చేంజ్. రాజవిద్య, Rajavidya means the king of all knowledge. Literally, if you translate Rajavidya, it will come out as the king whose name is Vidya. And Rajaguhyam, the king whose name is Guhya. But in poetic construction, Rajavidya means the king of all knowledge. In other words, just as all knowledge, all servants are attending to the king, without the king being on the singhasan, his ministers have no power. Similarly, without knowledge of bhakti, any other knowledge has no particular power. That is the understanding. Even atma jnana
without knowledge of the Supreme Lord, naishkarmyam api achyuta bhavarjitam nashovate jnanam alam niranjanam. If you do not have knowledge of bhakti, even knowledge of atma doesn't look well, according to Narada Muni. It is not shobhate. Nashovate jnanam alam niranjanam. So, Raja Vidya means, as long as bhakti vidya is there, then all other vidya is useful. Moral science, religious science, this science, that science, everything is useful. But without bhakti vidya, everything becomes bhagavad bhakti hinasya, jati shastram japas tapas, apranasya devas dehasya mandanam lokaranjanam. It's all just useless. It's all zero. As Prabhupada would say, it's all accumulation of zero only. But with a little bit of bhakti, all that seemingly useless things can become very useful. Our singing, our dancing, our speaking, everything becomes, as the king sits on the singhasan, every minister is equally powerful. As much as the king wants him to be powerful, the minister can be powerful. Similarly, moral science can become very powerful as long as bhakti is taught. And atma jnana can become very powerful if bhakti is taught. Without that, these things have no particular utility. You are simply wasting your time. In one sense.
ఇక్కడ రాజ విద్య రాజగుహ్యం అన్నారు. అంటే అర్థం ఏంటంటే విద్య రాజు గుహ్యరజం. కానీ రాజ విద్య రాజగుహ్యం అని ఉన్న పదాన్ని ఉన్నట్టుగా దాన్ని అర్థం చేసుకుంటే ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు విద్య అని, రాజగుహ్యం అంటే ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు గుహ్యం అని. ఇక్కడ ఏంటంటే శ్లోకం రీత్యా అలా చెప్పారు కాబట్టి దీని అర్థం ఏంటంటే రాజ విద్య అంటే ఆ రాజు భక్తి అనేటువంటి విద్య ఒకటి ఉంది, అది రాజు లాంటిది. మిగతా వాళ్ళంతా కూడాను ఈ భక్తి అనేటువంటి విద్యకు సేవ చేసేటువంటి వాళ్లే. మంత్రులందరూ కూడాను రాజుగారి సింహాసనం మీద ఉన్నంత వరకు వీళ్ళకి చాలా శక్తి అనేటువంటిది ఉంటుంది. రాజుగారి సింహాసనం పైన లేరు అని అంటే మంత్రులు ఎంతమంది ఉన్నా గానీ ఒకరు కూడా ఉపయోగపడే అవకాశం లేదు, అంటే ఒకరు కూడా శక్తి అనేటువంటిది ఉండదు. భక్తి అనేటువంటి జ్ఞానం ఆ విద్య ఉంటే భౌతిక విద్య, ఈ అధునాతన సాంకేతిక విద్య, ధార్మిక విద్య, అన్ని విద్యలకి కూడా శక్తి వస్తుంది. అన్నింటినీ కూడా చక్కగా మనం ఉపయోగించవచ్చు. భక్తి అనే ఒక్క విద్య లేకపోతే అధునాతన సాంకేతిక పరిజ్ఞాన విద్య గాని లేకపోతే ధార్మిక విద్య గాని ఏదైనా సరే శూన్యమైన భగవద్భక్తి హీనస్య శ్లోకం ప్రకారంగా ఎన్ని విద్యలున్నా గాని భగవంతుని భక్తి అనేటువంటి ఒక విద్య లేకపోతే ఏది కూడా ఉపయోగపడదు. అదే భగవద్భక్తి అనేది ఉంటే అన్ని కూడా ఉత్కృష్టమైన రీతిలో, ఎంతో ఉన్నతమైన రీతిలో ఉపయోగపడుతుంది. రాజుగారి సింహాసనం మీద కూర్చుంటే రాజుగారు ఎంత కోరుకుంటే అంత మంత్రికి శక్తిని ఇస్తారు. మంత్రి రాజుగారు ఎంత కోరుకుంటే అంత శక్తి పెంచుకుని ఆయన అక్కడ పనిచేస్తాడు. కాబట్టి ఇక్కడ రాజ విద్య అంటే ఇది భక్తి అనేటువంటిది, ఈ విద్య అనేటువంటిది రాజు అని చెప్పి తెలుసు.
అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దిస్ విద్య వాజ్ జనరలీ క్యారీడ్ బై రాజాస్, సో ఇట్స్ ఆల్సో కాల్డ్ రాజ విద్య ఫర్ దిస్ రీజన్. కృష్ణ కన్ఫర్మ్స్ దేవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షియో విధు, అండ్ దే కెప్ట్ ఇట్ ఆల్దో దే డిస్ట్రిబ్యూటెడ్ అదర్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రీలీ, బట్ భక్తి విద్య they kept it confidential. They gave it only to persons who could actually utilize it properly. Only when someone had the basic qualifications, they would teach it. So therefore it's Raja Vidya, Raja Guhyam. Although the kings, they just like a king, he does not necessarily keep all his treasure confidential. But some things are confidential from all the subjects. One of them is confidential relationships. That is not known to everybody. Treasury is known to everybody. You know, accounts are posted, this is the expenditure, this is the income, everything is happening, no? Everybody knows all that. But what is confidential relationship, everybody doesn't know. So, Raja Vidya, Raja Guhyam. Another meaning of this is, I don't know whether I should say these things or not. Yes, Guhyam. But I'll tell you this. One who has this vidya, he lives like a king. He lives like a king. Because that is confirmed by Vedanta Desika in his Paduka Sahasra. He says, one who carries the padukas of the Lord on his head, he becomes so powerful that he can rule over the entire world. Just like Bharata was able to rule over the entire world by accepting the padukas of Lord Ramachandra. So one who accepts Bhakti Vidya as the very substance of his life, he will live with the ability to control others, not for manipulating them, so that they can be protected. He will have the ability to protect others, those who have bhakti. This is why many times parents ask how to train children. You don't have to try to train them, you try to train yourself in bhakti. Because by that bhakti you can control the entire world. And Rupa Goswami confirms this also. Vacha vegam, manasa krodha vegam, jibba vegam, udara upastha vegam, etan vegan yo visahet dhira, tarvam abhimam, prithvim sa shishyat. So those who are bhakti vidya, they live like kings. And we should not be envious of them.
ఇక్కడ రాజవిద్య రాజగృహం అని చెప్పారు. ఒక అర్థం ఏంటంటే ఇది అప్పుల్లో ఇమం రాజశ్రీ విధి అని చెప్పేసి ఇది రాజర్షుల దగ్గర ఉండేదంట. ఈ విద్య ఇది వాళ్లే కాపాడుకుంటూ వచ్చేవారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రజలందరికీ పంచిపెట్టేవారు, కానీ ఈ విద్యను మాత్రం ఎవరికి పడితే వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు కాదు. ఎవరైతే యోగ్యులున్నారో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి జాగ్రత్తగా ఇస్తూ వచ్చారు, రహస్యంగా కాపాడుకుంటూ వచ్చారు. అవసరమైన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఇస్తూ వచ్చారు. అందువల్ల ఇది రాజ విద్య రాజగృహం అని చెప్పన్నారు. ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారనుకోండి, ఆయన కోశాగారంలో ఉన్నటువంటి ధనం అంతా కూడా కావాలంటే అందరికీ పంచుతాడు. ఆ ధనం ఎట్లా ఖర్చు పెట్టామో ఏమిటనేటువంటి వార్షిక లెక్కలు చూపించినప్పుడు ఇంత ధనం కోశాగారులకు వచ్చింది, ఇంత ధనం ఖర్చు పెట్టామని చెప్తాడు. మరి ఇక్కడ గుహ్యం అంటున్నారు. ఏమిటి గుహ్యం అని అంటే, రాజుగారు తనకి అంతరంగిక సంబంధాలు ఏవైతే ఉంటాయో, ఎవరితోనైతే ఉంటాయో, అవి ఎవరికి ఆయన చూపించడం, అవి ఎవరికి వార్షిక లెక్కలు పట్టింపులో వేసి ఆ జాబీలో పట్టీలో వేసి అందరికి చూపించడం, అది మాత్రం ఆయనకి రహస్యం అనమాట. అంతరంగిక సంబంధాలు ఆయనకి రహస్యం. కాబట్టి ఇక్కడ అదేవిధంగా రాజవిద్య రాజగృహం అంటే వాళ్ళు ఈ విద్యను మాత్రం జాగ్రత్తగా వాళ్ళు అంతరంగంగా కాపాడుకుంటూ వచ్చారు, కావలసిన వాళ్ళకు మాత్రం ఇస్తూ వచ్చారు. ఇది ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే, రాజ విద్య అని అంటే అని మరి చెప్పచ్చులే తెలియదు, రహస్యం కాబట్టి మరి ఆయన కూడా చెప్తాము. ఈ విద్య ఉన్నవాడు రాజులాగా బ్రతుకుతాడు, ఈ విద్య ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు రాజులాగా జీవిస్తారు. ఇది ఎలా మనం చెప్పగలమంటే, వేదాంత దేశిక ఆయన చెప్తున్నారన్నమాట. దానిలో ఏం చెప్తున్నారంటే, ఆయన ఎవరైతే భగవంతునికి పాదాలను శిరస్సును ధరిస్తాడో అతని ప్రపంచాన్ని చక్కగా పరిపాలిస్తాడు అని. భక్తినే సారాంశంగా తీసుకుని ఈ భక్తి యొక్క విద్యనే నిజమైనటువంటి లక్ష్యంగా భావించి జీవితాన్ని దాని ప్రకారం నడుపుకునే వ్యక్తికి అతను రాజులాగా జీవిస్తాడు అన్నమాట. రాజులాగా జీవిస్తాడంటే ఎట్లా? అందరి మీద అధిమాషి పెత్రం చలాయిస్తూ కూర్చుంటాడా? కాదు. రాజులాగా జీవిస్తాడంటే అర్థం అందరిని రక్షిస్తూ కూర్చుంటాడు అని అర్థం. ఆయన రక్షించేది రాజుగా ఉండేదానికి, పెత్తనం చలాయించేదానికి కాదు. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది పిల్లలకు ఏ విధంగా నేను శిక్షణ ఇవ్వాలని చెప్పే విషయంలో కొంచెం వాళ్ళు పిల్లలకి ఎట్లా శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మనకి మనం భక్తిలో శిక్షణ ఇచ్చుకుంటే సరిగ్గా మనకున్నటువంటి భక్తి ద్వారా ఈ భక్తితో ప్రపంచాన్ని పరిపాలించవచ్చని చెప్తున్నారు. పిల్లల్ని వాళ్ళ ఆలన పాలన చూడడం ఒక పెద్ద విషయమా? కాబట్టి రూప కోసం కూడా ఇదే విషయం నిర్ధారించారు. వాసువేగం శ్లోకం ప్రకారం ఏమన్నారంటే, ఈ భక్తి ఖచ్చితంగా కలిగి ఉన్న వ్యక్తి ప్రపంచాన్నే అధిపత్యం చెలాయించగలుగుతాడు, అంటే రక్షించగలుగుతాడు వాళ్ళని, వాళ్ళకి రక్షణ ఇవ్వగలుగుతాడు భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో. కనుక ఈ విద్య ఉన్నవాడు రాజు, ఈ విద్య ఉన్నవాడు రాజు అని చెప్పాం కదా అని చెప్పి మాన పట్ల మళ్ళీ అసూయ పడకండి, ఆపేసండి.
ఆఫ్ కోర్స్ కింగ్స్, వీ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ దట్ సమ్ టైమ్స్ కింగ్స్ దే ఆర్ సెన్స్ గ్రాటిఫైయర్స్, నాట్ దట్ కైండ్ ఆఫ్ కింగ్. రాజు ఋషి that means highly self controlled, they are very magnanimous, highly generous, they are always looking for an opportunity to protect the subjects, they are making all kinds of arrangements for protection. So in other words, along with bhakti vidya comes this responsibility of protecting those who come to that person for shelter.
Raju raju anje pinna nunchi dane maatladutna gaane meer ankovaddu, chaala mandi rajulu chustuntam kada vaallu bhogalu vilasalu anubhavistarani. ఇక్కడ చెప్పే రాజులందరూ రాజర్షులు. రాజర్షులు అంటే ఆత్మనిగ్రహం కలిగిన వాళ్ళు, విశాల హృదయం కలిగిన వాళ్ళు, మంచి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు, రక్షించాలనేటువంటి ఆతృత కలిగిన వాళ్ళు ప్రజల్ని, అలాంటి వాళ్ళని రాజర్షులు అని చెప్పి అంటారు. కాబట్టి ఎప్పుడైతే భక్తి అనే విద్య మనం తీసుకుంటామో దానితో పాటే మనల్ని ఆశ్రయించిన వాళ్ళని రక్షించాలనే బాధ్యత కూడా మనం తీసుకున్నట్టే లెక్క, వాళ్ళని రక్షించాలి.
సో ఐ కుడ్ ఓన్లీ కంప్లీట్ వన్ వర్స్ అండ్ టూ వర్డ్స్. We'll continue tomorrow.
నేను చెప్పాలా? సరే, ఇందు ముందు చెప్పారు కదా భగవంతునికి పాదాలను శిరస్సును ధరించినట్టు ప్రపంచాన్ని పరిపాలిస్తాడని చెప్పేసి ప్రభు నాకు చీటీ పంపించాడు. భరతుడు కూడా అదే విధంగా భగవంతుని పాదకీలను శిరస్సును పెట్టుకుని ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలించాడు. అంటే అక్కడ భావం ఆ విధంగా భక్తిని శిరస్సును మోసినటువంటి వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించగలుగుతాడు అని చెప్పి అర్థం.
One or two more questions. I'll continue tomorrow.
ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇక్కడికి ఒక శ్లోకమే అయింది ఇప్పటికి.
One way to do it is just to give you an overview. Another way is to do rasa. When you eat gulab jamuns, you have to chew it nicely and eat it. When I give you neem ka laddu, then you have to quickly swallow it. So it depends on whether you like this as gulab jamun or neem laddu. If you think it's neem laddu, we'll cover it quickly. 1.5 hours we'll cover. But if you think this is gulab jamun, then it'll take time. Every word has to be understood thoroughly.
ఇది రేపు కొనసాగిద్దాం మనము. అయితే ఈ విషయాలన్నీ రెండు విధాలకి చెప్పచ్చు. చెప్తే మొత్తం అంతా కూడాను పైపైన అంతా చెప్పేయచ్చు. లేదు పదం పదం పట్టుకుని అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రసవత్తరంగా ఆస్వాదిస్తూ కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా కావాలంటే ఎట్లా. గులాబ్ జామున్ చక్కగా అందులో ఉన్నటువంటి అంగుల అంగులు కూడా నమిలి నమిలి ఆస్వాదిస్తూ తినేది ఒక పద్ధతి ఉంది. అంతే గులాబ్ జామున్ ఇస్తే అట్లే తింటాం మనం. అలా కాకుండా మంచి వ్యాపకంగా వండలు చేసిచ్చాం, ఏం చేస్తామా దాన్ని నవ్వులతో కూర్చుంటాం ఆస్వాదిస్తామా, గుటుక్కులు మింగేస్తాం. కాబట్టి మీరు ఎట్లా కావాలంటే ఎట్లా. మీరు దీన్ని వేపకాయ ఉండి అనుకుంటే చెప్పండి, మింగేసే విధంగా చెప్పేస్తాం, గుటుక్కులు మింగేసే విధంగా. లేదు ఇది గులాబ్ జామ్ అంటారా, చక్కగా ఆస్వాదించే విధంగానే చెప్పుకున్నాం.
దెన్ వీ హావ్ టు స్పీక్ థ్రూఅవుట్ ద నైట్ అండ్ టుమారో ఈవినింగ్ వీ హావ్ రీచ్డ్ వర్స్ నెంబర్ 10.
గులాబ్ జామ్ అనుకుంటే చెప్పండి, కూర్చోండి రాత్రి అంతా జాగారం చేసి మొత్తం అంతా వింటే రేపు సాయంకాలానికి ఎట్టకేలకు 10 శ్లోకం చేరుకుంటాం.
ముహురహో రసిక భూవిభావ. సో టు హియర్ భగవద్గీత వన్ మస్ట్ హావ్ టైమ్.
కాబట్టి భగవద్గీత వినాలంటే కొంచెం మనం సమయం పెట్టుకోవాలి దానికి.
సేజ్ ఆఫ్ నైమిషారణ్య కన్ఫర్మ్ దట్ కలిమాగితమాజ్ఞాయ వైష్ణవే ఆసిన దీర్ఘసత్రేణ కథాయాం సక్షణాహరే. సో కథాయాం సక్షణాహరే. వీ హ్యావ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్, ప్లీజ్ స్పీక్ టు అస్ బికాస్ వీ వాంట్ టు హియర్ దీస్ టాపిక్. బట్ ఐ నో దట్ వీ హ్యావ్ డ్యూటీస్ టు డూ, సో ఐ విల్ నాట్ ప్రొలాంగ్ ఇట్ ఫర్దర్. నైదర్ ఆ మైసూర్ గోస్వామి టు స్పీక్ లైక్ దట్. బట్ ఐఎమ్ టేకింగ్ ద ప్రిన్సిపల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ లైక్ దట్ నార్ వీఆర్ లైక్ దట్ లైక్ ద సేజ్ ఆఫ్ నైమిషారణ్య. But the principle is this: when you hear Bhagavad Gita, you should not look at the watch.
అంటే చెప్పడం ఏంటంటే సారాంశం, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అక్కడ నైమిషారణ్యంలో ఋషులంతా కూడా వాళ్ళు విన్నవించుకునేటప్పుడు సమయం మా చేతిలో ఉంది, చూడకూడదన్నారు. సమయం మా చేతిలో ఉంది, మీరు ఎంత చెప్తారో చెప్పండి మేము వింటామని చెప్పి అంటున్నారు వాళ్ళు శుద్ధ గోస్వామితో. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎలా వినాలి అనే దానికి వాళ్ళు ప్రమాణం పెట్టేశారనమాట. సమయం అనేటువంటిది మా చేతిలో, దాని గురించి విషయం కాదు, మీరు ఎంత చెప్తారు చెప్పండి మేము వింటాం అంటున్నారు. అయితే మనం దీన్ని ఒక సూత్రంగా తీసుకున్నాము. చెప్పే వ్యక్తి సూత్ర కోసం వినేవాళ్ళంతా కూడా సౌనిక దృష్టిలో నేను అనడం లేదు, కానీ సూత్రాన్ని మనం తీసుకున్నాం. ఎందుకంటే మీకు విధులున్నాయి, నిర్వర్తించవలసినటువంటివి కాదనటం లేదు. కానీ ఇలాంటి భగవద్గీత మనం వింటున్నాము అని అంటే ఆ సమయంలో కాలాన్ని అక్కడ మనం అంతగా గమనించకూడదు అనేది ఇక్కడ అంశం ముఖ్యమైనది.
That is why these topics are heard by retired people. Because once you retire, you have no responsibility. You just go on hearing. Katha, Krishna Katha. Pivata Rasam, Bhagavatam Rasamalayam. Pivata.
అందుకనే ఈ అంశాలన్నీ కూడాను మనం గమనిస్తే ఈ శాస్త్రాల్లో విరమణ పొందినటువంటి వాళ్లే కూర్చొని వీటిని ఓపిక్గా చక్కగా విన్నారన్నమాట. ఎవరైతే విరమణ పొందారో వాళ్ళు వీటిని కూర్చొని చక్క, ఎందుకంటే వాళ్ళకి ఇతరత్ర బాధ్యత అంటూ లేదు, ఒకటే బాధ్యత వినేదే కాబట్టి వాళ్ళు శ్రవణం చేస్తూ కూర్చున్నారన్నమాట వాళ్ళు. అందుకనే పిబత భాగవతం రసమాలయం అని చెప్పి.
దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ పేడ్ భాగవతాస్ టు స్పీక్ లైక్ దట్ బికాస్ దే ఆర్ పేడ్ బై ద అవర్.
ఇది ముడుపులు చెల్లిస్తే భాగవతం చెప్పేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర ఇది కుదరదు. ఎందుకంటే దానికి గంటలకు లెక్క వేయాలి అక్కడ వాళ్ళకి. గంటలకు లెక్క చెల్లించొద్దా,
So after 1 hour, they'll see, where is my rupees?
వాళ్ళు గంట చెప్తే చూస్తారు అన్నమాట సిద్ధంగా ఉన్నాయా లెక్క అనేసి.
సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ. శ్రీల ప్రభుపాద్
గ్రేస్. కృష్ణ స్వామి ప్రభుకి, శ్రీల ప్రభుపాద్ కి జై గౌర్ ప్రేమానంద్.